అరవింద యోగి యోగేశ్వర కృష్ణుడి వంటి యోగే, అరవింద యోగం అంటూ ఒక స్పెషల్ పాత్ ఉన్నదా? అది ఈవేళ విచారణ. ఇది చాలా క్లిష్టమైనటువంటి ఒక యోగ భూమికలో అరవిందుల వారి ప్రస్థానం సాగింది. ఎందుకు క్లిష్టము అంటే, వారున్న సమయంలోనే ది మదర్ శ్రీమాత అంటారు, ఆమె వచ్చి వారి శిష్యురాలిగా శుశ్రూష చేసింది. వారు సుమారుగా 20 సంవత్సరాలు ప్రజాజీవితంతో సంబంధాలు తెంచివేసుకున్న తర్వాత ఆశ్రమ పర్యవేక్షణ నిర్వహణ ది మదర్ చేశారు. కానీ ఎలా చేశారంటే, యోగ భూమికలో చేశారు. కంపారిజన్ లేదు, కానీ ఆధ్యాత్మ యోగ స్థితిలో ది మదర్ ఆవిడ చేరుకున్నటువంటి స్థితి కూడా సామాన్యమైంది ఏం కాదు. ఈ అరవిందుల వారు యోగి ఎప్పుడైనాడు అని, ఈయన సిద్ధాంతం ఏమిటి, ఈ ప్రపంచానికి ఆయన ఏం చెప్పారు? అందరికీ తెలిసిన ఒక మాట, అంటే ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న మాట, ఆల్ లైఫ్ ఈజ్ యోగా. అది అరవిందుల వారు. ఆల్ లైఫ్ అంటే మనం బతికున్నంత కాలమా? మనిషి అహంకారం చేత ఆల్ లైఫ్ ఈజ్ యోగా అంటే నే పుట్టినప్పటి నుంచి పోయేదాకా అంతా యోగా అని అన్వయించుకుంటాడు. అరవిందుల వారి వ్యాఖ్యానం అది కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి జీవ పరిణామం ఏదైతే ఉన్నదో, 84 లక్షల జీవరాశులు కూడా యోగంలోనే ఉన్నాయి అని అర్థం. అవి కూడా ఒక యోగిక్ శరీరాన్ని పొందాలి అంటే మానవ జన్మ దాకా చాలా తాపత్రయపడాలి. వాటి స్థాయిల్లో తెలియకుండానే సంచారం చేయాలి. ఇది అరవింద తత్వం. ఎవరి అరవిందులు అన్నప్పుడు ఊరికే ఆయన బయోగ్రఫీ కొద్దిగా తెలియాలి తెలియని వాళ్ళ కోసం కనుక, ఆయన ICS కావాలి అనుకున్నారు. ఆయన తండ్రి ఇండియాలో పిల్లల్ని చదివించకూడదు అని ఆ రోజునే నిర్ణయించుకున్నాడు కనుక వాళ్ళని లండన్ పంపించేశారు. సరిగ్గా ICS పరీక్షలకి రాబోతున్నటువంటి సమయంలో జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, ఆ రోజుల్లో ICS కావాలి అంటే గుర్రపు స్వారీ తెలుసుండాలి, అది కూడా ఒక భాగం ట్రైనింగ్లో. ఆయన గుర్రపు స్వారీ చేయటంలో ఫెయిల్ అయిపోయారు కనుక ICS తప్పిపోయింది. అసమర్థుడై తప్పిపోలే. జీవితంలో ఏర్పడే అనేకానేక సంఘటనలని అన్నింటినీ మనం గమనించినప్పుడు, ఏదో జరగనప్పుడు మన మంచికే అది జరిగింది అని అనుకోవటం నేర్పుతుంది జీవితం. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంటే జీవితం ఎట్లా అవుతుంది? మనం అనుకోనిది జరిగితే దాని పేరు జీవితం, దాన్ని మనం జీవించాలి. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది అనుకోండి, దేవుడు ఎందుకు మనకి? ఇంకే ఆయన అడిగేది లేదు, ఆయన దగ్గర నుంచి తెచ్చుకునేది లేదు. సరే, ఆయన ఓడ ప్రయాణం చేశారు, ఇండియాకి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తుండగా ఇంటి దాకా వచ్చారు. అప్పుడే ఆయన ఎదుర్కొన్నటువంటి వార్త, తన కోసం ఎదురు చూస్తున్నటువంటి తన తల్లి మరణించింది అని. అంటే జీవితం ఇంతేనా? ఎవరి తల్లి? ఆమెను చూడాలని నేను రావటం ఏమిటి? కొన్ని గంటలలో చూడబోతున్న నేను ఆమె నుంచి దూరం కావటం ఏమిటి? ఆమె ఇప్పుడే మరణించటం ఏమిటి? ఇది ఎవరు చేస్తున్నారు? ఈ పని ఎట్లా జరుగుతున్నది అని ఒక తాత్విక చింతన ప్రారంభమైంది. మనిషికి తత్వచింతన ప్రారంభం కావాలంటే ఒక ఆఘాతం కలగాలి. ఈ ఆఘాతాన్ని గురించి విచారణ చేద్దాం. రామాయణం అంతా మనం అద్వైత రామాయణం, అధ్యాత్మ రామాయణం, ఇంకో రామాయణం, బాలరామాయణం వింటాం. ఆఘాత రామాయణం ఎప్పుడు వినలే కదా. శ్రీరామచంద్రుడి కథ మొదలు ఆఘాతమే మొదలైంది. అంటే సపరేషన్, అనుకోని సంఘటనలే ఆయన జీవితంలో ఎదురైనాయి. అయోధ్యానగర దర్శనం చేశాడు, వైరాగ్యం కలిగింది. అంతఃపురంలోకి వచ్చాడు, కూర్చున్నాడు, ఏమిటి ఈ ప్రపంచం, ఒక వైరాగ్యంలో మనస్సు కూరుకుపోయింది. ఆ సమయంలో వశిష్ఠుల వారు అడిగారు, ఎందుకు ఇట్లా ఉన్నావని. ఏమో గురుదేవ, ఈ ప్రపంచమంతా దుఃఖారామంగా కనిపిస్తున్నది, ఏమీ అందమైన భూమి అన్నారు, ప్రపంచం గొప్పదన్నారు, కానీ ఎక్కడ చూసినా దుఃఖము, నిరాశ, నిరాశ, వైరాగ్యం ఇవే కనపడ్డాయి తప్ప నాకు ఆనందం ఎక్కడా కనపడలేదన్నాడు రామచంద్రుడు. రామచంద్రుడే గనక నైరాశ్యంలో మునిగిపోతే ఇక అవతారం పూర్తయ్యేది ఎప్పుడు, రావణుడు చంపబడేది ఎప్పుడు. కనుక ఆయన ఏం చేశారు, వశిష్ఠుల వారు యోగ వాసిష్ఠాన్ని అంటే జ్ఞాన మార్గాన్ని, మనస్సు యొక్క మర్మాన్ని 36,000 శ్లోకాల్లో చెప్పారు. అంటే మనస్సుని గనక నియంత్రించుకుంటే ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారిపోతుంది. జగతి ఎల్ల మధుర సౌందర్యమయమంచు కన్ను మూసి కలలు కాంచినాను, కన్ను విప్ప తెలిసే కర్తవ్యమును చేయ వాసయోగ్యమగురు వసుధయ్యనచ్చు. ఎందుకొచ్చాం ఇక్కడికంటే ప్రపంచంలో ఉన్న చెడు మంచి మనకు సంబంధం లేదు, మనం ఏదో పని చేయాలని వచ్చాం. దేనికోసమో మనం రప్పించబడ్డాం, మనం ఆ పని చేయాలి. ఆ పని చేయకుండా మిగతా అన్ని పనులు చేస్తాం, ఇబ్బందులు పాలైపోతాం. చేయవలసిన పని చేయాలి, చదవవలసిన చదువు చదవాలి. ఆ చదువు ఏమిటి, చదువులన్నీ చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలై ఆత్మవిద్యను ఎరగాలి, అది అధ్యాత్మ శాస్త్రం కావాలి. సరే, రాముడు పెరిగాడు, మనస్సు మరల్చుకున్నాడు, మళ్ళీ ప్రపంచంలో పడ్డాడు, మామూలుగా ఉన్నాడు. 12 ఏళ్ళు వచ్చినాయి. తండ్రి, 3 తల్లుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఆటపాటలతో ఆనందగీతికగా సాగిపోతున్నటువంటి రామకథ విశ్వామిత్రుడి రాకతో ఒక పెద్ద మలుపు తిరిగింది. నీ కొడుకుని పంపించు, నేను యజ్ఞయాగాదులు రక్షించుకోవాలన్నాడు విశ్వామిత్రుడు. ఇది దశరథుడికి ఆఘాతం. 12 ఏళ్ల పిల్లవాడిని బాణాలిచ్చి అరణ్యంలోకి ఏ తండ్రి అయినా పంపుతాడా? లేక లేక పుత్రకామేష్టి యాగం చేసి వరపుత్రుడుగా వచ్చినటువంటి రామచంద్రుణ్ణి నునులేత వయస్సులో అరణ్యానికి పంపటానికి ఏ తండ్రి మాత్రం ఒప్పుకుంటాడు? అయ్యా, వాడు చిన్నవాడు, యుద్ధం చేయలేడు, నేను యుద్ధాలలో ఆరితేరిన వృద్ధమూర్తిని, నన్ను తీసుకెళ్ళండి, నే చేస్తాను, మీకేం కావాలో అన్ని యాగాలన్నీ రక్షిస్తా, సర్వసంభారాలు నేను సమకూరుస్తా, నాకు ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దైవ నిర్ణయంలో ఎవరు ఏ పని ఎప్పుడు చేయాలో అది నిర్ణయించబడి ఉంటుంది. ఇవాళ మనమే చేస్తున్నాము, మనము చేస్తున్నామని కాక, ఇప్పుడు మనం, మన తర్వాత ఇంకోడు, మన పక్కనే ఇంకోడు, మనతోటే ఇంకోడు, ఎంతోమంది చేయాలి. కానీ ప్రతివాడికి భగవంతుడు కార్యక్రమాన్ని నిర్దేశించున్నాడు, ఆ కార్యకలాపం జరుగుతూ ఉండాలి. ఆఘాతమే కారణమై విశ్వామిత్రుడి నుంచి రామచంద్రుడు, లక్ష్మణుడు ఇద్దరు బయటికి వెళ్ళారు. మంచికే జరిగింది. తాటక సంహారం, అహల్యా శాప విమోచనం, సీతాపరిణయంతో ఆ ఘట్టం పూర్తయింది. సరే, చక్కగా వచ్చాడు రాముడు వెనక్కి. ఇంకా కొడుకులు, కోడళ్ళు, ఇల్లంతా కళకళలాడిపోతున్నది. దశరథుడు మహానందాన్ని పొందుతున్నాడు. ఒకరోజున ఆయన మనస్సుకు స్పృహ కలిగింది, నేను పెద్దవాడిని అయిపోతున్నాను, రాజ్యభారం మొయలేను, రామచంద్రుడికి అన్ని అర్హతలున్నాయి, రేపే పట్టాభిషేకం అన్నాడు. పరిషత్తుని పిలిచాడు, సభ పెట్టాడు, అందరికి ముందు తన మనస్సుని విప్పి చెప్పాడు. రాముడు రాజైతే అంతకంటేనా కానివ్వండి అన్నది పురప్రజంతా కూడా. రాముణ్ణి కూడా పిలిచారు, నాయన మంగళస్నానం చేయి, దీక్ష వహించు, రాత్రంతా ఉపవాసం ఉండు, సీత మీ అత్తవారి దగ్గరుండి ఉపవాసం చేస్తుంది, నువ్వు నీ గదిలో ఉండి దీక్ష వహించు, చక్కగా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండు, తెల్లవారేపటికీ చేని చీనాంబరాలతో సర్వాలంకార భూషితుడువై ఇక్ష్వాకు వంశ కిరీటధారణ చేయాలి రామా అన్నాడు దశరథుడు. ఔదలదాల్చాడు రాముడు. రాత్రయింది. రాత్రి 12 గంటల తర్వాత తొలి వేకువజాముకు ముందు రాముడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కైక దగ్గరికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు. అమ్మా, 30 ముక్కోటి దేవతల కంఠస్వరాలు నాకు వినిపిస్తున్నాయి, ధ్యానంలో నా మనస్సు కుదరటం లేదు, కుదిరింది అని నేను ఎలా చెప్పను, కుదరటం లేదు. దైవ ప్రేరితమైనటువంటి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. రామా, నువ్వు సింహాసనం ఎక్కద్దు అంటున్నాయి, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. ఈ మాట అనటానికి అడగటానికి ముందే కైక దశరథుడి దగ్గర వరాన్ని పొందింది. ఆ వరంలో ఒక భాగం భరతుడి పట్టాభిషేకం, రాముడి అరణ్యవాసం. అప్పటికే మాట తీసుకున్నది ఆమె. ఎప్పుడైతే రాముడు వచ్చి ఈ మాట అన్నాడో ఆమె ఒక్క మాట అన్నది, నాయన దైవశాసనం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది, కానీ నీకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అన్నది. మళ్ళీ రాముడు వెళ్ళాడు గదిలోకి. ఉపవాసంలో దీక్షలో మునిగిపోయినాడు. తెల్లవారేపటికీ ఆయన తెలీదు. దశరథ మహారాజు ఆజ్ఞాపించాడు, నువ్వు అయోధ్య వదిలి అరణ్యాలకు వెళ్ళాలి, 14 ఏళ్ళు వెళ్ళాలి. ఇది దశరథుడి జీవితంలో ఆఘాతం. అంతేనా, రాముడి అవతారంలో కూడా ఆఘాతమే. ఆఘాతం అంటే గ్యాప్, గల్ఫ్, విడదీయరానంతటువంటి ఒక స్పేస్ ఏర్పడుతుంది. సరే, కాలగమనంలో కొంత దూరం అయిపోయిన తర్వాత దశరథ మహారాజు మరణించాడు. మరణవార్త రాముడికి కాస్త తీరిగ్గా అందింది. దుఃఖించాడు, తండ్రి పోయినాడు కదా అని. పున్నామనరకం నుంచి రక్షిస్తాడు అని ఒక రాముణ్ణి వరపుత్రుడుగా దశరథుడు తెచ్చుకుంటే ఆ రాముడు ఏం చేశాడు, తన సేవలో 2 రెక్కలు పోగొట్టుకున్న జటాయువుకి అగ్ని సంస్కారం చేశాడు. ఏది ఎవరికి ప్రాప్తి, విధి ఎట్లా ఉంటుందో చూడండి. అందుకనే రాముడి యొక్క ప్రమాణం ఏమిటంటే, విధిని నేను ఉల్లంఘించను, విధి శాసనం ఎట్లా ఉంటే దానికి లోబడి మానవుడుగా నేను జీవిస్తాను అన్నదే శాసనం. అది ఆయన తీసుకున్న నిర్ణయం, అది ప్రమాణం. ఇటు దశరథుడికి ఆఘాతమే, అటు రాముడికి ఆఘాతమే. అది అరణ్యమో అయోధ్యో హాయిగా మాట్లాడుకుంటూ భార్యాభర్తలు, మరిది లేదా తన తమ్ముడు లక్ష్మణస్వామి ఉన్నారు. ఏదో కొంత కాలం కరిగిపోతున్నది, వనవాసం కూడా తగ్గిపోతున్నది. ఆ సమయంలో బంగారు లేడి కావాలి అని అడిగింది. అమ్మవారు తెలిసి అడిగిందా, తెలియకడిగిందా? ఆఘాతం ఏర్పడాలిగా. కారణం లేందే నింద లేందే బొందె పోదు అని మా సామెత తెలుగులో. నింద ఉండాలి. ఫలానా వారు ఎలా పోయినారు అంటే ప్రపంచానికి కారణం కావాలి. ఊరికే పోయాడు అంటే ఒప్పుకోం, ఏదో కారణం చేతో ఇందువల్ల పోయాడని మన పనిలో మనం పడిపోతాం. అది అలాగే సీతాదేవి రాముడితో ఉండి మళ్ళీ వెనక్కి రావాలి, కానీ ఆఘాతం ఏర్పడింది. జగదేక సుందరి అయినటువంటి మండోదరితో హాయిగా జీవితం కొనసాగిస్తున్న రావణ బ్రహ్మకి శూర్పణఖకు జరిగినటువంటి అవమానమే పగై అది కారణమై అమ్మవారిని తీసుకుని అశోకవనంలో పెట్టవలసిన పరిస్థితి రావణ బ్రహ్మకి ఏర్పడింది. అది రావణుడి జీవితంలో ఏర్పడిన ఆఘాతం. వాడు పరమ వీర శైవాచార్యుడు, వాడు మామూలు వాడా? వీణావాదనంలో యాజ్ఞవల్క్యుణ్ణి మించిన వాడు, వేదాధ్యయనంలో వాడిని మించిన పౌలశ్చ బ్రహ్మ మరొకడు లేడు, దేహ సౌందర్యంలో జయంత వసంత కంతులను దాటినటువంటి వాడు. కానీ చూడండి, జీవితం ఏది ఎట్లా ఉంటుందో తెలియదు. అలాగే కిష్కింధాకాండకు వచ్చేసరికి అప్పటిదాకా హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర మంత్రిగా పనిచేశాడు. శ్రీరామచంద్ర దర్శనం కాగానే లోపల ఒక ఎన్లైటన్మెంట్ జరిగింది ఆయనకి. రామ సమేతంగా వెళ్ళాడు సుగ్రీవుడి దగ్గరికి. నిన్నటిదాకా నీవు నాకు యజమానివి, ఇప్పుడు నీకు నాకు రాముడు యజమానిగా వచ్చాడు, ఇకపై మనందరం కలిసి రామకార్యంలో ఉందామన్నాడు. సుగ్రీవుడి జీవితంలో రాజ్యాన్ని, రమణిని పోగొట్టుకోవటం ఒక ఆఘాతం. ఆ కారణంగానే వాలి తన జీవితాన్ని పోగొట్టుకోవటం మరొక ఆఘాతం. వాలి ఎటువంటి వాడు, రావణ బ్రహ్మని తన తోకతో చుట్టి సముద్రంలోకి ఒక్క నిమిషంలో విసిరినటువంటి వాడు. అంతటి బలశాలి, అంతటి బలశాలి రామకార్యంలో లేడు. బలహీనుడైనటువంటి, లోలుడైనటువంటి సుగ్రీవుడు రామకార్యంలో పాల్గొన్నాడు. ఇది ఆఘాతం. ఎవరికి భోగము, ఎవరికి యోగం, ఏది సంయోగం, ఏది వియోగం అన్నటువంటి విచారణ చేసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అట్లాగే పరమవైరంతో ఉన్నటువంటి రావణ బ్రహ్మ తమ్ముడు విభీషణుడు శ్రీరామచంద్ర ఆవరణంలోకి వచ్చి శరణాగతిని పొందాడు. పూర్ణ సత్వగుణ ప్రధానంతో పవిత్రమైనటువంటి రామస్వామి యొక్క ఆవరణంలో ఉండి సాన్నిధ్యాన్ని, సామీప్యాన్ని, సాలోక్యాన్ని ఏకకాలంలో అనుభవించి లంకా సామ్రాజ్యానికి రాజైనాడు. ఎప్పుడైనా కలగన్నాడా అంటే, జీవితాన్ని మనం కూడా ఒక్కసారి విచారించి చూసుకుంటే జీవితమంతా సపరేషనే, ఏ చైన్ ఆఫ్ సపరేషన్. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు, మంత్రసాని బొడ్డు కోసినప్పుడు అది తొలి సపరేషన్. ఏడిచామా? నొప్పొచ్చి ఏడిచామేమో, తెలియక మాత్రమే ఏడిచాం. తర్వాత తెలిసి తెలిసి చాలాసార్లు ఏడిచాం. ప్రతి వియోగాన్ని, ప్రతి సపరేషన్ని అదే ఫైనల్ అనుకున్నాం. దాని వెనక, దాని వెంట, దాని తర్వాత అనేకమైనటువంటి ఆఘాతాలు ఉన్నాయని మనకు తెలియదు. విధి ఒక్కొక్క దాన్ని ఓపెన్అప్ చేస్తూ ఉంటుంది. పొరలు విప్పుతూ విప్పుతూ వెళుతున్నప్పుడు ఈ ఆఘాతాలు బయటపడతాయి. ఎప్పటికప్పుడే దుఃఖాన్ని దుఃఖంగా, సుఖాన్ని సుఖంగా, సంతోషాన్ని సంతోషంగా జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి ఆఘాతాన్ని అనుభవించిన వాడు అరవిందుల వారు. అది తల్లి పోగానే ఆయనకి ప్రశ్నలన్నీ పొటవరించినాయి. కానీ తాత్వికుడు గనక, బాగా చదువుకున్నాడు గనక ఆలోచనలో పడ్డాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్పటికి ఈ దేశం స్వాతంత్రాన్ని పొందలేదు, బ్రిటిష్ వాళ్ల పాలనలో ఉంది. ఆయనకి ఎన్నో ఆలోచనలున్నాయి. ఈ పరదాస్యం నుంచి ఎప్పుడు మనకి విముక్తి అన్నో బలీయమైన ఆలోచన. కానీ ఏం చేయాలో తెలియదు, తానేమి చేయగలడో కూడా తెలియదు, రెండూ తెలియదు. ముందు అన్నింటికంటే బరోడా మహారాజ్ కళాశాలలో ఓ లెక్చరర్గా వెళ్ళి జాయిన్ అయినాడు. అక్కడ అనేకమైనటువంటి అంశాలు పాఠంగా చెప్తున్నప్పుడు ప్రధానంగా భారతీయమైనటువంటి దేశప్రేమని గురించి మాట్లాడినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఒక్కడు, ఏకాకి, ఎదురుగా ఒక గోడ తప్ప ఏం లేదు. కానీ మూడు ప్రమాణాలు చేసుకున్నాడు, నిర్ణయాలు, సంకల్పాలు. ఒకటి, నా బర్త్డే అయినటువంటి ఆగస్టు 15న ఈ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించాలి, అదే నా నిజమైన బర్త్డే అని నిర్ణయించుకున్నాడు. తర్వాత జరిగిన సంఘటన ఆయన సంకల్పాన్ని బలపరుస్తున్నది. ఆగస్టు 15నే అయింది. రెండవది, జీవించి ఉండగానే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని కూడా నేను పొందాలి, శరీరంలో ఉండగానే. ఏ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని నేను పొందానో, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చైతన్యం నేనుండగానే ఈ ప్రపంచంలోకి ప్రవేశించాలి. రెండు ప్రమాణాలు. గోడ మీద శ్రీకృష్ణ దర్శనమైంది. ఆనందపడ్డాడు ఆయన, జైలు నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అనేక అభియోగాలు, దేశద్రోహ నేరాలు మోపబడినప్పుడు అక్కడి నుంచి పాండిచ్చేరి చేరుకున్నారు ఆయన. అజ్ఞాత జీవితాన్ని గడిపారు. ఒక జర్నలిస్ట్ అయినాడు, పేపర్లు నడిపాడు, విప్లవ జ్వాలలు రగిలించాడు. ఇంకా ఆయన యోగి కాలే. ప్రాపంచికమైన దేహాభిమానము, దేశాభిమానము, ప్రాకృతమైనటువంటి అనేకమైన ప్రజ్ఞాభూమికలన్నీ కూడా పరచుకుంటున్నటువంటి వేళ ఆ సమయంలో ఆలోచన చేశాడు ఆయన. ఈ దేశానికి స్వాతంత్రం రావాలి అని ధ్యానించాడు. ఆయన ధ్యానం తాను యోగి కావాలని చేయలే. దాస్య విముక్తి అయిపోతే ఈ దేశ సంస్కృతిని మనం కాపాడుకుందాం, ముందు బయటవాడు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే మనదేదో మనం జాగ్రత్త పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన. బ్రిటిష్ వాళ్ల దౌష్ట్యం ఈ ప్రపంచాన్ని, భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు, అలాగే అనేకమైనటువంటి మతాలు హైందవ మతం మీద దాడి చేస్తున్నప్పుడు దానిని నిరోధించాలి అంటే ముందు ఆయన అయినది ఛాని అయినాడు. చూసారా, యోగి కావటానికి ముందు ఆయన అయింది ఛాని. ఛాని అయిన తర్వాత తపస్సు చేశాడు. ఏమిటా తపస్సు? విప్లవం నడిపినవాడు, ఉద్యమం నడిపినవాడు, జర్నలిజం ద్వారా ఒక విదేశీ పాలకుల్ని గడగడలాడించినవాడు. తామస రాజస గుణాలు రెండూ లేకపోతే ఆ పని చేయలేడు. కానీ తపస్సు ద్వారా ఆ రెండింటినీ శమింపజేసుకున్నాడు. హరిస్తే లాభం లేదు, ఉద్యమాలు పట్టుకుంటే లాభం లేదు. తీవ్ర తపస్సు వలన ఏర్పడే శక్తి వలననే శత్రువు పరాజితుడు కావాలి అని నమ్మినటువంటి వాడు. అది కొత్త విషయం కాదు. అస్త్రాలు అంటే మంత్రాలు, శస్త్రాలు అంటే బాణాలు. అస్త్రము కావాలి, శస్త్రము కావాలి. శస్త్రాలు అందరూ వాడలేరు, అస్త్రాలు కొందరు వాడగలరు. రెండింటినీ సమన్వయం ఆయన ఆలోచన చేశాడు. ఇది శస్త్రాలు వాడే సమయం కాదు, కాలము కాదు, కాబట్టి అస్త్రం వాడుదాం. ఏమిటా అస్త్రం అంటే తన ఎందున్నటువంటి ఊపిరిని శక్తివంతమైనటువంటి యోగ సాధనంగా మార్చాడు. ధ్యాని అయినాడు, యోగి అయినాడు, తపస్వి అయినాడు. ఆ సమయంలోనే భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశాడు, ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం రాశాడు, నాలుగు వేదాల మీద అరవిందుల వారు రాసినటువంటి వ్యాఖ్యానం సర్వసమగ్రమైనటువంటి వ్యాఖ్యానం. దానికి ఒక తాత్విక దృష్టే తప్ప మానవీయమైనటువంటి కేవల భౌతికవాదం దాంట్లో లేదు. వేదాలని నిజంగా అర్థం చేసుకోవాలి తాత్విక దృష్టితో అని గనక ఇందాకనుకున్న స్పిరిచువల్ సైన్స్ అధ్యాత్మశాస్త్రం ప్రకారం నేర్చుకోవాలి వేదం అని గనకంటే అరవిందుల వారి వ్యాఖ్యానం చదివితే చాలు, ఇంకేం చదవక్కర్లేదు. మిగతావన్నీ వాటికి ఆ పదాలకి మంత్రాలకి మాటలకి అర్థాలే తప్ప తర్వాత వేద సంగ్రహం మీద వచ్చినటువంటి అనేకమైనవన్నీ కవిత్వము సాహిత్యము ఒక సిద్ధాంతానికి ఒక ఇజంకి లోబడినవి తప్ప అవి సర్వ సిద్ధాంత సార్వభౌమత్వాన్ని సంతరించుకొని చాలా అల్పమైన వ్యాఖ్యానాలు ఒక్క అరవిందుల వారిది తప్ప. అరవిందుల వారి యొక్క వేదం మీద వ్యాఖ్యానం నిజంగా వేదాల్లో ఏముందో తెలుసుకోవాలంటే ఆ ఒక్కటి చదవండి, చదవాలి. చదివితే ఋషుల యొక్క దర్శనాలు మనకు కూడా తెలుస్తాయి, అదృష్టం ఉంటే కలుగుతాయి. కలగాలి అని చదవక్కర్లేదు, చదువుతూ వెళ్తే వే కలుగుతూ ఉంటాయి. కలగాలి అని చదివితే కలగకపోతే అశాభంగం, చదువుతూ వెళితే కలిగాయనుకోండి బోనస్, ఆనందమేగా. దర్శనాలు ఎప్పుడైతే ఏర్పడతాయో వేదార్థం మనకు బోధపడుతుంది. పదార్థ విజ్ఞానం అంతా యథార్థమైనటువంటి తత్వచింతనా భూమికలోకి జీవుణ్ణి నడిపిస్తుంది. కనుక ఆయన ఏమైనారు, ఛాని అయినాడు, తపస్వి అయినాడు, జ్ఞాని అయినాడు. జ్ఞాని అయి లోకంతో సంబంధాలు తెంచుకున్నాడా? ఇక్కడ అరవిందుల వారిని గురించి వేళ యోగ భూమికలో విచారణ చేయాలి. ఎక్స్టర్నల్ పర్సనాలిటీ అండ్ ఇంటర్నల్ పర్సనాలిటీ అని రెండుంటాయి ప్రతి వ్యక్తిలో కూడా. ఎక్స్టర్నల్ పర్సనాలిటీలో ఒక బ్యూటీ ఉండొచ్చు, ఒక ఆకర్షణ ఉండొచ్చు, పదే పదే చూడాలి అన్నటువంటి ఒక మూర్తిమత్వం ఉండొచ్చు, అంటే ఒక మేనిఫెస్టేషన్ ఉండొచ్చు. కదలికలో మెదలికలో ఏవో మనని ఆకర్షించవచ్చు, కానీ అవన్నీ ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్. కానీ ఒక ఇంటర్నల్ పర్సనాలిటీ కూడా మనలో ఉంటుంది, మనందరిలో ఉంటుంది అది. ఆ ఇంటర్నల్ పర్సనాలిటీ మన వాక్కు, ఆ ఇంటర్నల్ పర్సనాలిటీ మన చూపు, ఆ ఇంటర్నల్ పర్సనాలిటీ మన స్పర్శ, ఆ ఇంటర్నల్ పర్సనాలిటీ మనం రాసే రాత. అందుకనే while speaking is mere preparedness, writing is exactness అంటారు. నువ్వు రాస్తున్నప్పుడు యు ఆర్ దట్, అది కావాలి. అది అయితే తప్ప రాయలేవు, అది అయితే తప్ప అనలేవు కూడా. ఈ అనటానికి రాయటానికి ఒక అభేద స్థితి రావాలి అంటే ధ్యానితో పాటుగా అంటే ధ్యానంతో పాటుగా ధారణ కూడా ఉండాలి. ధారణకి ఇవాళ మనకు మామూలుగా అర్థం కావాలి అంటే రిటెన్షన్, అది రిటెన్షన్ ఉంటేనే రిట్రీవల్ ఉంటుంది. అంతేగా కంప్యూటర్కి మీరు ఫీడ్ చేస్తే అది ఏ బాక్స్లో ఉండనివ్వండి మళ్ళీ రిట్రీవ్ చేయగలుగుతారు, అసలు లేకపోతే ఎక్కడి నుంచి తెస్తారు? అది ఎక్కడొక్కడ ఉండాలి. ఇవాళ అంటే కంప్యూటర్లు వచ్చినాయి, ల్యాప్టాప్లు వచ్చినాయి, ఇంకొచ్చాయి ఎన్నో వచ్చినాయి. వీటన్నింటికంటే ఒక సూపర్ కంప్యూటర్ భగవంతుడు మనకి ఇచ్చి పంపాడు, మనం వాడడం అంతే. దట్స్ అవర్ మైండ్. ద బ్రెయిన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యూజ్డ్ బియాండ్ 0.05%, అన్ఫార్చునేట్లీ. 0.5% దగ్గరికి దాని వాడకం మొదలు పెట్టేపటికి వాడు ప్రపంచంలో నంబర్ 1 అవుతున్నాడు, జస్ట్ 0.5. మరి ఆ 95.99.5 ఏం చేద్దామని. ఈ 0.5తో 99.5ను పట్టుకోవాలి. మనం పొలానికి వెళ్ళామనుకోండి, మన పొలమే, గట్టును ఉంచున్నాం, పక్కనున్న మిత్రుడు అడుగుతున్నాడు, మిత్రమా నీవి ఎన్ని ఎకరాలు అని అడుగుతున్నాడు. 5 ఎకరాలు అన్నాడు. సమాధానం ఇచ్చాం, కొలిచి ఇచ్చామా? ఆ గట్టు చూపించి, అదిగో అక్కడ తుమ్మ చెట్టుందే, అక్కడ వేప చెట్టుందే, అదే మా సరిహద్దు, ఇదంతా కలిపితే 5 ఎకరాలు. దీంతో కలిపితే, నువ్వున్నటువంటి ఫస్ట్ పాదంతో కలిపితే 5 ఎకరాలు. ఇది మినహాయించి కాదుగా. కనుకనే ఈ ప్రమాణం అంతా కూడా జ్ఞాని అయినటువంటి వాడు తనలో ఉన్నటువంటి అపారమైనటువంటి మేధాశక్తి ఆ 0.5%తో 99.5%ను పట్టుకోవాలి. అందుకై ఈ 0.5 ఇచ్చాడు. మనకి 0.5లో 0.25 వచ్చేప్పటికే మనం జ్ఞానంలో అయిపోతాం. దురదృష్టం అది. అనుకుంటాం మనం, మనకు అన్నీ వచ్చని, మనల్ని మించిన వాడు ఎవ్వడు లేడని, మనకు చాలా తెలుసని అనుకుంటాం. 0.25కే మనం ఇట్లా అనుకుంటున్నామే, బిరుదులు కావాలి, శాలువాలు కావాలి, సన్మానాలు కావాలి, ఊరేగింపులు కావాలి, చేతి కంకణాలు కావాలి. మరి పాప 99.5 తెలిసినవాడు వాడేం అనటం లేదు, నాకు ఇది కావాలంటలే. భగవంతుడు ఎప్పుడన్నా ఎవడి వాకిట్లోకన్నా వచ్చి ఇది నాకు ఇవ్వండి అని అడిగాడా? అనలే. మీకేం కావాలో చెప్పండి, నేను ఇస్తానంటున్నాడు. అది సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. మరి జీవుడు ఎందుకని అనలేకపోతున్నాడు? ఇది తత్వ విచారణలో ప్రధానమైన భాగం. అధ్యాత్మశాస్త్రం మనకేం నేర్పుతుందంటే, ఎవరిని ఏం అడగద్దు, అవసరం లేదు. దానికి ఏర్పాటు కావాలంటే అది జరిగిపోతుంది. ఎలా జరిగిపోతుంది? త్రైలింగ స్వామి యొక్క మహావాక్య రత్నావళి ఎవడన్నా తెలుగులో రాస్తే బాగుండు అని ఒక రోజు అనుకున్నామో లేదో, నమ్మండి, నిన్న సాయంకాలం కల్లా మా దక్షిణామూర్తి గారు నా చేతిలో పుస్తకం పెట్టారు. 1988లో ప్రింట్ అయింది, ఇది మీ దగ్గర ఉంచుకోండి అని నాకు ఇచ్చారు. నేను నిన్నే చూసా పుస్తకం. అంటే సంకల్పాలు బలీయంగా ఉండాలి, వాటి పట్ల అపేక్ష ఉండాలి. అది ఎట్లా ఉంటుందో, దాని మూలం ఏమిటో తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటున్నప్పుడు ఈ 0.5% ద్వారా 99.5% అర్థమవుతాడు. దీపాలు వెలిగించడానికి దీపాలు అక్కర్లేదు, ఒక్క దీపం చాలు. ఒక చిరుదివ్వను వెలిగిస్తే అది 1000 దీపాలను వెలిగించగలదు, 1,00,000 దీపాలు వెలిగించగలదు. ఇది జ్ఞానభూమికలో యోగ భూమికకు ముందు జీవుడు సాధించవలసినటువంటి విషయం. ఇక్కడ అరవిందుల వారు తత్వచింతన అంతా కూడా వేదాధ్యయనం మీద, వేదాల మీద ఆయన కామెంటరీ ఆన్ వేదాస్ అంతా కూడా ఇంగ్లీష్లో రాశారు ఆయన. ఎలా రాసేవారు, ఇది ఆశ్చర్యం. రాత్రి కూర్చునేవారు 11 గంటలకి, తెల్ల కాగితం మీద పెన్ను పట్టుకునేవారు. తెల్లవారేదాకా ఆయనకి స్పృహ ఉండేది కాదు. తెల్లవారి చూస్తే సుమారుగా 120 పేజీలు కింద రాయబడి ఉండేవి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ధారణ, రిటెన్షన్. ధ్యాన ధారణాస్థితులే సమాధి వైపు నడిపిస్తాయి. సావిత్రి అనబడేటువంటి ఒక మహాకావ్యం రాశారు ఆయన, ఇట్స్ అ మ్యాగ్నమ్ ఓపస్. ఏం లేదు, సావిత్రి సత్యవంతుల కథ. సావిత్రి ఏం చేసిందంటే, యముడితో పోరాడి విగత జీవుడైనటువంటి తన భర్తను వెనక్కి తెచ్చుకుంది. లాజికల్గా ఆయన 2-3 ప్రశ్నలు వేసి ఇరుకున పెట్టి సాధించుకొని వచ్చింది. ప్రాణశక్తి, స్త్రీ శక్తి రెండూ ఏకమైనట్లయితే భగవంతుడు ఫేట్ ఈజ్ ఆల్టరబుల్ అని చెప్పేటువంటి కథ సతీ సావిత్రి కథ. ఫేట్ ఈజ్ అన్ఆల్టరబుల్ అని అప్పటిదాకా అందరి నమ్మకం. ఇట్ ఈజ్ ఆల్టరబుల్. విధిని మనకు కావలసినట్లుగా అన్ని వేళలా కాదు కానీ కొంత మార్చుకోవచ్చు. ఫ్రీ విల్ ద్వారా, ఫ్రీ విల్ అనేది మనిషికి ఉన్నదా లేదా అని ఒక మీమాంస, కొంతవరకు అది పనిచేస్తుంది కానీ అన్ని వేళలా కాదు, అందరి యందు కాదు. విధిని మార్చే టెక్నిక్ మాకు చెప్పేట్లయితే కష్టాలు లేకుండా చేసుకుంటామంటారు. ఆ టెక్నిక్ ఏం లేదు, ఎప్పుడన్నా జరగచ్చు సకృత్తుగా. అందుకనే ఎక్కడో జరిగింది జనరల్ కాదు, జనరల్గా జరిగేది ప్రమాణం అవుతుంది. ఆ జనరల్గా జనరలైజ్ చేసిన విషయం ప్రపంచానికి అక్కరకొస్తుంది గనక యోగ భూమికలో ఉన్నటువంటి, యోగత్వాన్ని సిద్ధింపజేసుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి, ధారణాస్థితిలో ఉన్నటువంటి అరవిందుల వారు సావిత్రి మహాకావ్యాన్ని రాశారు. సావిత్రి మహాకావ్యాన్ని ఎలా రాశారు? అరవిందల వారంటే నాకు అపారమైన భక్తి ఉండవచ్చుగాక, చాలా ఇష్టం ఉండవచ్చుగాక. ఆయనే రాశారు అన్నప్పుడు అధ్యాత్మ శాస్త్రవేత్తగా దాన్ని వెంటనే ఒప్పుకోలేం. ఎందుకనంటే దీనికి మూలం ఎక్కడ ఉన్నది? సతీ సావిత్రి కథ కంటే గొప్ప కథ ఇంకేదన్నా ఉన్నదా? ఇక్కడ ఏదో తన భార్య భర్త పోతే భర్త ప్రాణాన్ని తెచ్చుకున్నది, అది సావిత్రి కథ. కఠోపనిషత్తు చదవండి. నచికేతుడు యముడు వాకిట్లో కూర్చున్నాడు, ముప్పతిప్పలు పెట్టాడు, ప్రశ్న మీద ప్రశ్న వేశాడు. చివరికి నచికేతుడు వెనక్కి వచ్చాడు. అంటే తన తండ్రి ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు, యాగం చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వట్టిపోయిన ఆవులు, విరిగిపోయిన కుర్చీలు, పనికి మాలిన వస్తువులన్నీ దానమిస్తున్నప్పుడు ఈ నచికేతుడు వెళ్ళి తండ్రిని అడిగాడు, దానం ఇట్లా ఇవ్వచ్చా? తప్పు కదా నాన్నగారు, ఎవరికన్నా ఏదన్నా ఇచ్చేటప్పుడు ఎంచి చూసి తుడిచి శుభ్రపరచి అవతలవాడికి ఇస్తామే. ఒక పండు ముత్తైదో ఇంకో ముత్తైదుకో పండిచ్చేటప్పుడు ఎంచి పండిస్తుంది, మచ్చలు లేకుండా, ఎక్కడ ఏ రకమైన కుళ్ళిపోయిన భావన లేకుండా, నిగనగలాడుతున్నది నంబర్ వన్ ఏదో అది ఇస్తుంది. ఇదేమిటి, మన ఇంట్లో పనికి మాలిన వస్తువులన్నీ ఇచ్చి దీన్ని దానమని మీరు అంటున్నారే అని చిన్నపిల్లవాడు విసిగిస్తున్నాడు తండ్రిని. కోపం వచ్చింది, రెండు మూడు సార్లు జవాబు చెప్పాడు, కానీ వీడు వదిలిపెట్టడం లేదు నచికేతుడు. కోపం వచ్చి ఏమన్నాడంటే, ఎవరూ అనకూడని మాట, ఏ తండ్రి అనని మాట అన్నాడు. నువ్వు ఇట్లా అల్లరి చేసి నన్ను ఇబ్బంది పెడితే ఆ యముడికి అప్పజెప్తానన్నాడు. కావలసింది అది. అప్పుడు నచికేతుడు అన్నాడు, అయితే నన్ను ఆ యముడికి అప్పజెప్తావా లేదా అన్నాడు. ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనైనాడు తండ్రి. ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ మృత్యుదేవతకి నేను అప్పజెప్తాను, నేను చంపుతాను. అందుకనే మన తెలుగులో ఒక తిట్టున్నది, అది ఏ తల్లి నోట రాకూడదు, తండ్రి నోట కూడా రాకూడదు. నీ దుంప తెగ అంటారు, అనకూడదు. దుంప అంటే మూలం, మూలమే తెగిపోతే వంశాంకురాలు ఉండవు, వంశం నశిస్తుంది. నువ్వు వాణ్ణి తిడుతున్నావు అనుకుంటున్నావు, కానీ నీ వంశ క్షయాన్ని కోరుతున్నావు. తథాస్తు అంటారు అశ్వని దేవతలు. కనుకనే అసలు ఆ మాటలే తిట్టే మంచిది కాదు, దట్ ఇస్ ఎంటైర్లీ నెగటివ్ ఎనర్జీ, అది వాడకూడదు. ఇక్కడ యముడికి నేను ఇస్తాను అన్నప్పుడు నచికేతుడు నన్ను అప్పజెప్పమన్నాడు. బాధపడ్డాడు తండ్రి, ఇంత యజ్ఞం చేసి మంచి పని కార్యం మంచి కార్యం తలపెట్టి చివరికి కొడుకుని యముడికి అప్పజెప్పే దుస్థిత నాకు ఏర్పడిందే అని. ఏం మెత్తబడలేదు కొడుకు. తండ్రి ఎంత ప్రాధాయపడినా నచికేతుడు అన్నాడు, లేదు నేను యముడిని చూడవలసిందే, అప్పజెప్పు, అతను ఎట్లా ఉంటాడని చూస్తానన్నాడు. వెళ్ళాడు. ఈయన వెళ్ళినప్పుడు యముడు పరిమీద వెళ్ళాడు, అక్కడ లేడు, యమలోకంలో లేడు. మూడు రోజులు నిద్రాహారాలు లేకుండా అక్కడ ఉన్నాడు నచికేతుడు. చదవండి కఠోపనిషత్తు, కథగా చదవకండి, తత్వంగా చదవండి. కథగా చదివితే ఏం ప్రయోజనం లేదు, వేస్ట్. ఊరికే చందమామ కథలా ఉంటుంది, ఎవరికి కావాలి అది? మూడు రోజులు అయ్యేప్పటికీ సజీవంగా ఈ కుర్రవాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎందుకు వచ్చాడో తెలియలే. సజీవంగా ఎలా వస్తాడు? తను వెళ్ళాలి, పట్టుకురావాలి, యమభట్లు వెళ్ళాలి, వాళ్ళు ఆకురావాలి, ఏం లేకుండా హాయిగా వచ్చి ఎదురు చూస్తున్నాడే, ఎవడు వీడు అతిమానుషం అనుకున్నాడు. నువ్వెవరు అన్నాడు, నేను తర్వాత సంగతి చెప్తాను, ఆ ప్రయత్నం మీదే వచ్చాను. ప్రపంచమంతా నువ్వెవరు నువ్వెవరు అని అడగటం అలవాటు చేసుకుంది తప్ప నేనెవరు అన్న ప్రశ్న వేసుకోవటం మానేశారు అంటూ నచికేతుడు కఠోపనిషత్తంతా యముడితో చేసిన సంవాదమే అది. అన్ని ఉపనిషత్తులలోకి కఠోపనిషత్తు అత్యద్భుతమైనటువంటి వైరాగ్య భూమిక, ఆధ్యాత్మిక భూమిక. మిగతావన్నీ కూడా అన్నం గురించి, నిద్ర గురించి, ఆకలి గురించి, జీవితాన్ని గురించి, మన శరీరంలో ఏర్పడేటువంటి అవయవాల నిర్మాణం గురించి, ప్లేట్లెట్స్ గురించి. శ్వేతాశ్వత ఉపనిషత్తు చదివితే దట్ ఇస్ నథింగ్ బట్ ఎనాటమీ, మెడిసిన్, మెడికల్ సైన్స్ అదంతా. కాబట్టి ఉపనిషత్తులు అన్నీ చెప్పినాయి, కఠోపనిషత్తు మాత్రం వైరాగ్యాన్ని చెప్పింది, అద్వైత సిద్ధిని గురించి చెప్పింది, ఆత్మానుభవాలను గురించి చెప్పింది. ఆ సంవాదం ఎవరి మధ్య? నచికేతుడి మధ్య, నచికేతుడికి యముడికి మధ్య జరిగింది. కాబట్టి అటువంటి భావన అరవిందుల వారి సావిత్రి మహాకావ్యానికి అది కూడా ఒక ప్రేరణ. అంటే దీనికంటే ముందున్న చరిత్ర తెలుసుకోవాలి మనం, తెలుసుకోవటం కోసమే. సావిత్రి మహాకావ్యం అనేది అరవిందుల వారి యొక్క దివ్య ధారణలో నుంచి బయటకు వచ్చింది. ధారణలో వచ్చేటప్పుడు పదాలు మన చేతుల్లో ఉండవు. రాయాలి అని కూర్చున్నప్పుడు, రాస్తున్నప్పుడు ఈ పదం కాదు ఆ పదం, ఆ పదం కాదు ఈ పదం అని మన చేతిలో పెన్ను పేపరు ఉంటుంది. ఏమైనా చేయొచ్చు. కానీ సజ్జోనిర్గమంగా అంటే సజ్జస్ఫురణంగా అప్పటికప్పుడు ఏర్పడేటువంటి మాటలు అనుకుంటూ చెప్పే మాటలు కావవి. అనుకుంటూ ఉండే చెప్పే మాటలు వేరే ఉంటాయి. ప్రవాహంగా వచ్చే మాటలకి తీవ్రమైనటువంటి ఒక గాంభీర్యం ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రాసి దాన్ని రామచంద్రుడికి సమర్పణ చేస్తూ పద్యం రాశాడు. అదే దీనికి సమన్వయం. సజ్జోనిర్గమైన సర్వభావనా సంభారం మెల్ల నైవేద్యం బిచ్చితి నీకు రామచంద్ర ప్రభువా, విశ్వాసమున్ పూనవే ఆజ్యంబగు జీవలక్షణము సంహారంబు కావింపవే హృద్యంబై చనితోచు నీ దివ్యతేజము సారింపంగదే నా గుండియన్. ఆ సజ్జోనిర్గమం కావాలి. సజ్జహ అప్పటికప్పుడు స్ఫురణలో నుంచి రావాలి. స్ఫురణ దేనిలో నుంచి వస్తుంది అని, స్మృతిలో నుంచి స్ఫురణ కలుగుతుంది. ఇవేళ గుర్తొచ్చింది అంటాం, అంటే అది మనకు తెలుసన్నమాట. తెలుసు కాబట్టే గుర్తొచ్చింది. మరి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? జ్ఞాపకం పొర వీడింది గనక గుర్తొచ్చింది. జ్ఞాపకం పొర ఇప్పుడే ఎందుకు వీడింది? ఇప్పుడు దాని అవసరం ఏర్పడింది గనక గుర్తొచ్చింది. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి, అవును అక్కడది ఉంది అంటూ ఉంటాం మనం. అంటే మనకన్నీ ఆ విషయాలు తెలుసు. అందుకనే సత్యసాయి భగవానుడు మానవుడి గురించినటువంటి ఒక గొప్ప వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం ఏమిటంటే, మానవుడు దేవుడు కావటం ఏమిటి? మానవుడు దేవుడే. మానవుడికి ఆ స్పృహ లేదు. స్పృహ కలిగిన మరుక్షణం తాను దివ్యుణ్ణి అనేటువంటి భావనలో తాను నిలకడ చెందుతాడు అన్నారు స్వామి. స్వామి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ మాటలు పట్టుకోవాలి. ఆయన చెప్పిన చిన్న కథలు, ఆయన చెప్పినవన్నీ మనని ఉల్లాసపరచటానికి, తాను చెప్పినటువంటి అనేకమైన గంభీరమైనటువంటి విషయాలని మనకి అర్థం కావాలి అన్న భావం కోసం చిన్న కథ చెప్పారు తప్ప, చిన్న కథలు మాత్రమే చదవండి మిగతాది వదిలిపెట్టమని ఆయన చెప్పలే. నిజానికి కథ కంటే ముందు కథ లోపల కథ వెనక ఏముందో తెలుసుకోవాలి. కాబట్టి కఠోపనిషత్తు యొక్క ఎక్స్పాన్షనే అరవిందుల వారి మహాకావ్యం సావిత్రి మహాకావ్యం. సావిత్రి, సరస్వతి, గాయత్రి, ఇదే సాయిత్రిగా మనం భావన చేస్తాం. చమత్కారంగా పెట్టిన పేరే కానీ స్వామి తనను తాను అభివర్ణించుకున్నటువంటి, అంటే తనను తాను రివీల్ చేసుకున్నటువంటిది సాయిత్రి కాదు. ఊరికల ప్రచారంలో కొన్ని మాటలు వస్తాయి. ఒక మహారాష్ట్ర పండితుడు స్వామి సన్నిధిలో 1980 ప్రాంతంలో ఒక ఇంటర్వ్యూలో, ఆ రూమ్లో నేను కూడా ఉన్నందువలన ప్రమాణంతో చెప్తున్నానమాట, ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణు రంచే దేవసదా శివ మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే అని ఒక ఆయన స్వామిని దత్తాత్రేయుడిగా అభివర్ణిస్తూ మూలమంత్రాన్ని చదివినప్పుడు స్వామి వెంటనే సవరించారు. ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణు అంచే దేవసదా శివ మూర్తిత్రయ స్వరూపాయ కాదు బంగారు, శ్వాసత్రయ స్వరూపాయ సత్యసాయిష నమోస్తుతే అనమన్నారు. మూర్తి అంటే బొమ్మ, బొమ్మే ఉండేది కాదు. మూర్తులు అమూర్తం కావటమే ఉత్తమ స్థితి. నేను నేను కాకుండా పోవటం, నేనుగా మిగలటం, ఆత్మగా మిగలటం అఖండ చైతన్య స్థితి. అది అధ్యాత్మ స్థితి. ఆ స్థితిని అనుభవించేటువంటి దిశగా ధ్యాన ధారణాస్థితులలో సంచారం చేస్తున్నటువంటి అరవిందుల వారి మనోభూమికలో నుంచి ఏర్పడినటువంటి పరమాద్భుతమైనటువంటి మహాకావ్య సృష్టి సావిత్రి. అది చాలా జటిలమైనటువంటిది. తత్వచింతనలో ది టఫెస్ట్. దాని నిండా మనకు తెలియని అనేక గ్రీక్ అండ్ లాటిన్ పదాలు ఉంటాయి. అవి వారు ఎంచుకొని తన పాండిత్యాన్ని ప్రదర్శించడానికి చెప్పలే, అవల వచ్చాయి అంతే. అంటే వారి సంచార స్థాయి అటువంటిది అని అర్థం. ధారణలో ధారణ లేనివాడు, ధ్యానం ఎరగనివాడు, తపస్సు లేనివాడు, భగవద్ అనుగ్రహం నోచుకోనివాడు గంభీరమైనటువంటి భాషని ఎట్లా వాడగలుగుతాడు? వాడికి ఎవడిస్తాడు అది? ఇవన్నీ ఎక్కడన్నా నేర్చుకుంటే వస్తాయా? రాదే. ధారణలో నుంచి రావాలి, రిటైన్ చేసి ఉండాలి. ఎప్పుడో అరవిందుల వారి జీవితం కూడా ఐసీఎస్ కాకపోవటానికి, దేశప్రేమికుడు కావటానికి, తన జన్మదినం నాడే ఈ భారతదేశం దాస్య శృంఖలాలు తెంచుకొని బయటపడాలని కోరుకోవటానికి, తాను జీవించి ఉండగానే శ్రీకృష్ణ దర్శనం కావాలని, కృష్ణ చైతన్యమే ఈ ప్రపంచాన్ని నడిపించాలని భావించటంలోనే ఆయన యోగిత్వం స్థిరపడిపోయింది. చివర 10 ఏళ్ళు ఒక సాలిట్యూడ్, ఒక నిరామయ ప్రదేశంలో, ఏకాంతంలో ఆయన తనను తాను నిలబెట్టుకున్నారు, నిలదొక్కున్నారు. ప్రపంచం అన్నది ఈయన సమాజం నుంచి వైదొలిగాడు. సమాజం నుంచి దూరమైన వాడు సమాజం గుర్తించదు. అందుకే మనిషి ఎప్పుడూ సర్క్యులేషన్లో ఉండాలని కోరుకుంటాడు. భగవంతుడు సర్క్యులేషన్లో ఉండడు, కానీ ఆయన తనను తాను దాచుకోలేడు. మహత్తత్వాన్ని ఎలా దాచగలం? మనం కొనుక్కొచ్చే ఇంగువే ఆ వాసన గుడ్డబోయేదాకా ఉంటుంది అంటుకొని భగవంతుడి పరిమళం ఈ ప్రపంచంలో దాచగలిగిన వాడు లేడు, మహత్తత్వాన్ని ఆపగలిగిన వాడు లేడు. కానీ తరుణం ఆసన్నమైనప్పుడు, కాలం ఆసన్నమైనప్పుడు, అవసరమైనప్పుడు మాయావరణాన్ని ఛేదించుకొని ఈ చైతన్యం యోగాత్మకంగా ఆవిష్కరణ కావటం ఈ భారతదేశంలో కొత్త విషయం ఏం కాదు. 14వ ఏట నేను సాయిబాబాను అని స్వామి ప్రకటించేదాకా సాయిబాబా పేరే దక్షిణాపథంలో ఎవరికీ తెలియదు. నేను సాయిబాబాను అని ప్రకటించడం చాలా తేలిక, ఎవడైనా అనొచ్చు. అనొచ్చా? అనటం తేలిక, అట్లా ఉండటం కష్టం. నేను దైవాన్ని అని ప్రకటించుకోవటం చాలా తేలిక, దైవంగా జీవించగలగటం, ఉండగలగటం, దివ్య శక్తులను ఈ ప్రపంచానికి పరిచయం చేయటం చాలా కష్టం. కనుక వీరందరూ కూడా వశ్యవాక్కులుగా ఉంటారు. వాక్కు వారి వశమై ఉంటుంది. ఏ క్షణానికి ఏ ప్రమాణంలో ఏ మాట ఏ శబ్దం వాగ్రూపంగా బయటపడాలో, లేఖినిగా రావాలో, అది ఒక అక్షర రూపాన్ని సంతరించుకోవాలో, దానిలో వారి ప్రజ్ఞాభూమికలన్నీ కూడా సహాయపడతాయి. అట్లా ఏర్పడిందే యోగాత్మకమైనటువంటి విచారణ సావిత్రి మహాకావ్యం.